സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
മൂടവ അധ്യായം 9 ശ്ലോകം.
യജ്ഞാർത്ഥാകർമ്മണോന്യത്ര ലോകോയം കർമ്മബന്ധനഃ തദർത്ഥം കർമ്മ കൗന്തേയം മുക്തസംഗ സമാചര.
കൃഷ്ണ പരമാത്മ కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు. కర్మ అనేటువంటిది మనిషిని బంధిస్తుంది, కర్మయోగము మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కర్మయోగము అంటే నిష్కామంగా చెయ్యడం. కర్మ అంటే పని, యోగము అంటే భావన. మనం ఒక పని చేసేటప్పుడు ఏ భావనతో చెయ్యాలి అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సత్వగుణం కలవాళ్ళు వారు చేసే కర్మ నిస్వార్థంగా ఉంటుంది. ఎవరికైతే సత్వగుణం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చేసే పని నిస్వార్థంగా ఉంటుంది. వారు చేసే పని వల్ల అనేక మంది ఫలాన్ని పొందుతారు, అనేక మంది ప్రయోజనాన్ని పొందుతారు. రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు స్వార్థపూరితమైన కర్మలు చేస్తారు. స్వార్థం కోసం, వారి సుఖం కోసమే, లేకపోతే వారి కుటుంబం కోసం మాత్రమే చేస్తారు స్వార్థపూరిత కర్మలు. అలా స్వార్థంగా చేసేవాళ్ళు సమాజానికి అంతగా ఉపయోగపడరు. వారి పనుల వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదు అన్నారు. అంటే సత్వగుణంతో నిస్వార్థంగా చేసే వ్యక్తి త్వరగా పురోభివృద్ధి పొందుతాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఆ వ్యక్తికి శాంతి సుఖాలు లభిస్తాయి. సత్వగుణంతో నిస్వార్థంగా అంటే నిష్కామంగా అందరి ప్రయోజనం కోసం పనులు చేసే వ్యక్తి త్వరగా పురోభివృద్ధి చెందుతాడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. రాజసిక గుణంతో స్వార్థంతో చేసే పనులు ఆ వ్యక్తి చిన్నగా ఎదుగుతాడు, త్వరగా ఎదగడు. ఆ వ్యక్తికి ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి త్వర త్వరగా జరగదు, నిదానంగా ఉంటుంది. మరొక వ్యక్తి తామస గుణంతో ఉన్న వ్యక్తి పరులకు హాని చేసైనా తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. తామస గుణంతో ఉన్న వ్యక్తి పరులకు హాని చేసైనా సరే తాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ స్వార్థంతో చేస్తాడు. ఆ వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా ఎదగకపోవడమే కాకుండా పతనం అవుతాడు అన్నాడు. ఆధ్యాత్మికత పురోభివృద్ధి ఉండదు, ఆ వ్యక్తి ఉన్నతిని పొందలేడు. అంటే ఏమిటి అర్థం? సుఖము శాంతి ఉండదు అతనికి. సుఖం శాంతి లేని వాళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు అర్థమైందా? సుఖం శాంతి లేని వాళ్ళందరూ ఎవరయ్యా అంటే తమో గుణంతో, స్వార్థంతో ఇతరులకు హాని చేస్తూ వాళ్ల కోసం వాళ్ళు జీవిస్తున్న వాళ్లే వీళ్ళందరూ కూడా. కనుక సుఖశాంతితో ఎవరైనా ఉన్నారు అంటే ఏమిటర్థం? వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం, కుటుంబం కోసం, అవతలి వారి కోసమే వాళ్ళు పనులు చేస్తూ పేరు, ప్రఖ్యాతులు, ధనం ఆశించకుండా చేస్తారు, కష్టమని అనుకోకుండా చేస్తారు. అలా చేసేదే కర్మయోగం అన్నారు కృష్ణ. ఆ భావనతో చెయ్యాలి. ఈ పని అనేటువంటిది దైవ కార్యం, భగవంతుడికి నేను అర్పిస్తున్నాను, భగవత్ కార్యం అని చెయ్యాలి. ప్రతి పని మనకు కొన్ని పనులు పవిత్రమని కొన్ని పనులు అపవిత్రమని మనకు లేదు దేశంలో. మన దేశంలో అన్ని పవిత్రమే, మనకు అన్ని పనులు పవిత్రమే. ఎప్పుడైతే ఈశ్వర భావంతో చూస్తామో అన్ని పనులు పవిత్రమే. ఈశ్వర భావం లేనప్పుడు, భక్తి భావం దైవ భావం లేనప్పుడు నువ్వు చేసే పెద్ద పెద్ద కార్యాలు అంటే దైవ కార్యాలు కూడా దైవ కార్యాలు కావు. అవి ఆ భావం లేకుండా చేస్తే చాలా మంది అనుకుంటారు మేమన్నీ దైవ కార్యాలు చేస్తున్నామండి, భగవంతుడికి సంబంధించినవన్నీ చేస్తున్నాము అంటే భగవంతుడు ఏమంటాడు, పనులైతే చేస్తున్నావు కానీ నీ భావన ఎట్లా ఉంది చెప్పు అంటాడు. నీ భావన ఎలా ఉంది లోపల? స్వార్థంతో, డాంబికంతో, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ధనం కోసం చేస్తూ ఉన్నావు అంటే అది నాకు ఇష్టం లేదంటాడు భగవంతుడు. అది కర్మ అవుతుంది కానీ కర్మయోగం కాదు. కనుక కర్మయోగం అనేటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞగా చెయ్యాలి, భగవంతుడికి కోసమే యజ్ఞంగా చెయ్యాలి, చిత్తశుద్ధి కోసం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ 9వ శ్లోకంలో ఏం చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర అయం లోకః కర్మబంధనః. ఎప్పుడైతే మనుషుడు యజ్ఞ బుద్ధితో కాకుండా ఈశ్వరార్పణమస్తు, కృష్ణార్పణమస్తు ఏది చేసినా సరే, మనల్ని పిల్లల్ని పెంచడం కూడా ఈశ్వర అర్పితం చెయ్యాలి. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు, మనకు ఒక కుటుంబాన్ని. చిన్మయానంద స్వామీజీ చెప్తుంటారు, భగవంతుడు మనకిచ్చినవన్నీ కూడా మనకు ఒక బహుమతి లాంటిది, గిఫ్ట్ అంటారు. ఆ గిఫ్ట్ని మనం ఉపయోగించి బాగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే, బహుమతి ఇస్తే ఏం చేస్తాం? బహుమతి ఇచ్చారనుకోండి థ్యాంక్స్ అంటామా లేదా? థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్ రిటర్న్ మనం ఇంకోటి ఏదన్నా ఇస్తాం. మీరు 100 రూపాయలు ఇచ్చారు కదా, మేము కూడా కరెక్ట్గా 100 రూపాయలు ఇస్తాం. అందుకే నేను మన ఇళ్లలో పెళ్లి జరిగేటప్పుడు ఒక పక్కన వాళ్ళు ఇస్తూ ఉంటే బహుమతులన్నీ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి, ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకడు కూర్చుంటారు. అమ్మాయి వైపు ఇచ్చే వాళ్ళందరికీ ఒక లిస్టు రాస్తారు, అబ్బాయి వైపు ఇచ్చే వాళ్ళందరికీ ఒక లిస్టు రాస్తారు. ఆ పేర్లు రాస్తారు ఏమి ఇచ్చారు అని. మళ్ళీ రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, వివాహం అప్పుడు వీళ్ళు కూడా అంత విలువైనదే తీసుకుపోతారు. ఇట్లా రాస్తారనమాట చెట్టు. ఇప్పుడు రాయడం లేదనుకుంటున్నాను, వెనకటి రోజుల్లో రాసేవాళ్ళు, ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు. ఇప్పుడు గిఫ్ట్లే తేవద్దు అంటున్నారు, ఇంకా మంచిది. కనుక భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఒక బహుమతిగా ఇచ్చాడు, దీన్ని ఉపయోగించాలి చక్కగా. ఆయనకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి దీన్ని, బాగా ఉపయోగించుకొని దైవ కార్యాలకి వాళ్ళకి భగవంతుడికి మనం అర్పించాలి. అలా గనక చెయ్యకపోతే కర్మ బంధన, బంధిస్తుంది మనిషిని. తదర్థం కర్మ కౌంతేయ. కనుక అర్జున నువ్వు కర్మ చెయ్యి. ఎలా చెయ్యాలి? కర్మయోగంగా చెయ్యి, బంధింపబడేటట్లుగా చెయ్యవాకు. ఎలా చెయ్యాలి కర్మ బంధించకూడదు అంటే, మనల్ని మనం చేసే కర్మ మనల్ని బంధించకూడదు అంటే ఎలా అంటే, ముక్త సంగ సమాచర అన్నాడు. ముక్త సంగ అంటే అందులో ఎటువంటి అనురాగాన్ని పెంచుకోకుండా. ముక్త అంటే ఏంటి? బయటపడి. సంగ అంటే నేను చేస్తున్నాను, నేను కడుతున్నాను, నేనే చేస్తున్నాను, ఇదంతా నా వలననే జరుగుతున్నది అనే భావన వద్దు. భగవంతుడు ఈ పనిని నాకు చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు అని ఆనందిస్తూ చెయ్యి. అలా చెయ్యాలే కానీ ఆహా నేను చేస్తున్నాను, ఎంత గొప్పవాణ్ణి నేను, ఎవరికి దొరకలేదు ఈ అవకాశం, నాకే దొరికింది అనే భావన వద్దు. నన్ను ఉపయోగించుకుంటున్నావా ఈ విషయానికి, ఎంత చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఆ భావన కావాలి. అందుకని మనకు తెలియకుండానే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా అహంకారం వస్తుంది, నేను చేస్తున్నాను అనే అహంకారం. అది రాకుండా చూసుకుంటూ ఈ పని నేను చేసేటప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని మనసులో చెప్పుకుంటూనే చేయాలి ఏ పని చేసినా సరే. అలా చేస్తే ఎంత విశ్రాంతిగా ఉంటుంది మనస్సు, ఎంత శాంతిగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుంది. భారం ఉండదు మనస్సులో, బరువు ఉండదు మనస్సులో. లేకపోతే నేనే చేస్తున్నాను, మళ్ళీ గుర్తించలేదు నన్నెవరు, నన్ను కనుక్కోలేదు ఎవరు, అంటే నాకు పొగడత లేదు, ధనం లేదు, ఏమి ఇవ్వడం లేదు, కనీసం మాటైనా చెప్పచ్చు కదా, ఇట్లాంటివన్నీ వస్తాయి, తర్జన భర్జనలు అన్నీ వస్తాయి మనస్సులో. ఆ మనస్సు భారం అవుతుంది మనకు. కనుక మనస్సుని మనం ఏదైనా దానం చేస్తుంటే కుడి చేతి చేస్తే ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేయి వెనక పెట్టుకోవాలి, దానికి కూడా తెలియకూడదట. అందుకని మనం చేసేది ఎవరి కంటికి కనపడకుండా, కంట్లో పడకుండా చేయాలి. కంట్లో పడకుండా చేయటం అంటే అర్థం ఏమిటి? గుర్తింపు కోసం చెయ్యకూడదు అని అర్థం. ముక్త సంగహ అంటే అది అర్థం. సమాచార, సమ్యక్ ఆచార. చేసేటప్పుడేమో నేను ఎంత చేసినా ఇంతే, వంట చేసేటప్పుడు నేను ఇంత చేసినా ఏమన్నా బాగుందంటున్నారా, ఏమన్నా ఓకే ఉప్పు వేసి వచ్చిపోయి ఇట్లా ఇట్లా అనమాట. అలా కోపంతో చేయకూడదు. సమ్యక్ ఆచార, చక్కగా చెయ్యి చేసేటప్పుడు పని. నువ్వు అంత చేసిన తర్వాత వాళ్ళు సరిగా లేదు అన్నారనుకో, అన్నా సరే పర్వాలేదు, ఇంకా చక్కగా చేస్తాను, తర్వాత ఎలా చేయాలో చెప్పండి అని అడగాలి అంతే. అంతేగాని నేను బాగానే చేశా కదా, ఏముంది అందులో, ఎట్లా ఉంటే ఏమిటి, ఆర్జు చేయకూడదు. అది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞే. కనుక ఇంకా బాగా చేయాలేమో, ఒకవేళ నువ్వు చేసిన దానికంటే వాళ్ళు అడిగింది ఇంకా బాగలేదనుకో, పర్వాలే అయినా సరే అన్నిటికీ. అది సమాచార అంటే అర్థం. అంతేకాని మన రాగ ద్వేషాలతో కోపతాపాలతో ఏ పని చేయకూడదు. మన వాళ్ళు ఇళ్లలో మందు ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు పిల్లలకి విరోచనానికి మందు ఇచ్చేవాళ్ళు, అదే ఔషధం అంటారు. ఆ ఔషధాన్ని ఇస్తే దేవుడి దగ్గర కూర్చోవాలి, ముందు కూర్చొని ప్రేయర్ చేసిన తర్వాత మందు వేసుకోవాలి. అంత కష్టం అది ఆ మందు వేసుకోవడం. అందుకని దేవుడు తలుచుకుంటూ మందు వేసుకోవాలి. కృష్ణ 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 అంటూ మందు వేసుకోవాలి, రామ 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 అంటూ మందు వేసుకోవాలి. అలా నేర్పేవాళ్ళు మనకు ప్రతిదీ దేవుడు 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 అనే ఉద్దేశం అన్నమాట. కనుక అట్లాంటి భావనే కర్మయోగం అంటారు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం, తర్వాత శ్లోకం. అందుకని ఈశావాస్య ఉపనిషత్తులో కుర్వన్నేమేహ కర్మాణి జిజీవిషేత, కర్మ చేస్తూనే నీ ప్రాణాన్ని చాలించు, కర్మ చేయకుండా ఉండవారు. పూజ్య స్వామి దయానంద సరస్వతుల వారు చివరి వరకు వారు పనులు చేస్తూనే ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు కూడా శ్రమ అనేది లేకుండా చేస్తూనే ఉన్నారు. ఎంత ఆ వయసులో ఎన్ని పనులు చేశారు వారు, దేశ దేశాలన్నీ తిరిగి ఒక్క క్షణం కూర్చోరు, విశ్రాంతి తీసుకోరు, చేస్తూనే ఉండేవాళ్ళు. అది గొప్ప వాళ్ళు, మహాత్ముల యొక్క లక్షణం. మనం కాస్త చేయగానే అలసిపోతాం, చేశానే చాలు అనుకుంటాం. గొప్పవాళ్ళు ఎప్పుడు అలసిపోరు, ఎందుకంటే ఆ చేయడంలో వాళ్ళకు ఒక ఆనందం, ఒక తృప్తి. ఇదంతా నా కుటుంబం, ఈ ప్రపంచం అంతా భగవంతుడిది, అందులో నేను ఒక ఒక నీటి బొట్టు లాంటి వాణ్ణి అనే భావన. 10వ శ్లోకం.
సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్పిష్ట కామధుక్
సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. భగవంతుడు బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. మొదట బ్రహ్మదేవుణ్ణి సృష్టిస్తే బ్రహ్మదేవుడు ఏమన్నాడట, నాయన నీకోసం ఈ యజ్ఞాలన్నీ సృష్టిస్తున్నాను, ఇవి నువ్వు ఆచరించు అని చెప్పి చెప్పాడట. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ప్రజా అంటే ప్రజలను సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రజాపతి, సృష్టికర్త బ్రహ్మ. ప్రజా సృష్ట్వ ప్రజలను సృష్టించిన తరువాత, సహయజ్ఞాః ప్రజలను సృష్టిస్తున్నప్పుడే వాళ్ళతో పాటు మరొకటి సృష్టించాడు, ఇప్పుడు ఎట్లాగైతే మన తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని కనడానికి ముందే వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సిన వస్త్రాలన్నీ తయారు చేసి పెట్టుకుంటారు ముందే. ఈ పసిపిల్లవాడికి కావలసినవన్నీ ముందుగానే రెడీగా పెట్టుకుంటారు. ఇంకా మోడర్న్ గా చెప్పాలంటే వాడు పుట్టడానికి ముందే వీడికి ఎల్కేజీ సీటు కోసం ముందుగానే బుక్ చేసి పెట్టుకుంటారు. ఎల్కేజీయా ప్రీ కేజీ, ఇంకా డెలివరీయే కాలే, డెలివరీ అయిన తర్వాత ముందు ఎప్పుడో స్కూల్లో దొరకదు కదండి, ఇప్పటి నుంచే బుక్ చేసి పెట్టుకోవాలి అని బుక్ చేసి పెట్టుకుంటున్నారు. అట్లాగే బ్రహ్మదేవుడు ఏం చేశాడట, ప్రజలందరినీ సృష్టించేటప్పుడే యజ్ఞాలు కూడా సృష్టి చేశాడట. సహ యజ్ఞ, యజ్ఞములతో పాటుగా ప్రజలను సృష్టించాడు. యజ్ఞములతో పాటుగా సహ యజ్ఞ ప్రజా సృష్ట్వ పురా, ఎప్పుడు సృష్టి ఆరంభంలోనే. పురా అంటే ఈ సృష్టి చేసేటప్పుడే, సృష్టి ఆరంభంలోనే యజ్ఞాలన్నీ సృష్టించాడు ఎవరు, ప్రజాపతి. సృష్టించి ఏం చేశాడు, ఉవాచ సలహా ఇచ్చాడు. ఉవాచ అంటే ఏమిటి, సలహా ఇచ్చాడు అందరికి. ఏమని చెప్పాడు, ఆయన ఆశయాన్ని ఆయన కోరికని చెప్పాడు. నేను మిమ్మల్ని అందరినీ సృష్టి చేశాను, మీతో పాటు ఈ యజ్ఞాలన్నీ కూడా సృష్టి చేశాను, కనుక మీరు ఈ యజ్ఞాలు ఆచరిస్తూ ఆనందంగా ఉండండి. ఏం చెప్పాడు చూడండి, అనేన, అనేన అంటే ఈ యజ్ఞముల ద్వారా, ఈ యజ్ఞ ఆచరణ ద్వారా. యజ్ఞేన అంటే ధర్మ అనుసారేణ అని అర్థం. ఈశ్వర నియతి అని ఒకటి పెట్టాడు ప్రపంచంలో భగవంతుడు, ఆ ధర్మం అంటారు దాన్ని. మనం ఏమంటాం, ధర్మం అంటాం. ఇంగ్లీష్ లో అయితే లా అంటారు, చట్టం అంటారు. చూసారా, ఇప్పుడు మనకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, రోడ్డు మీద వెళ్ళాలంటే కొన్ని రూల్స్ పెడతారు, చట్టం అంటాం దాన్ని, లా. ఆ చట్టం ప్రకారం మనం వెళ్ళాలి. నా ఇష్టం ప్రకారం నేను పోతాను రోడ్డు మీద అనం కదా, ఎందుకని, అది మన ప్రాణరక్షణ కోసం పెట్టినటువంటిది. కనుక నాయన నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావు అంటేనే నువ్వు రూల్స్ ఫాలో అవుతూ రావాలి, అంతే కదా లెక్క. బయటకు వెళుతున్నావు అంటే ఫుట్పాత్ ఏదో తెలియాలి మనకు, పెడెస్ట్రియన్ తెలియాలి, స్పీడ్ బ్రేకర్ తెలియాలి, గ్రీన్ సిగ్నల్ అంటే ఏమిటి తెలియాలి, రెడ్ సిగ్నల్ తెలియాలి, యెల్లో సిగ్నల్ అంటే ఏమిటి తెలియాలి. ఏమీ తెలియలేదు అనుకోండి, ఫుట్పాత్ అంటే తెలీదు, పెడెస్ట్రియన్ అంటే తెలీదు, అక్కడ అంటే రోడ్ క్రాసింగ్, జీబ్రా క్రాసింగ్ అంటే తెలీదు, సిగ్నల్ అంటే అంతకంటే తెలీదు. ఆ మనిషి రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది, పిచ్చి వాళ్ళగా అటు ఇటు చూస్తారు, ఎక్కడికి పోవాలో తెలియక గందరగోళం అయిపోతాడు, అయిపోయి యాక్సిడెంట్లో పడతాడు, హాని జరుగుతుంది. అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుడు ప్రజాపతి ఈ మనుషులందరినీ సృష్టించి ఈ ప్రపంచంలోకి పంపించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్ని పెట్టాడు. అదే యజ్ఞాలంటే, ఆ యజ్ఞాలన్నీ ట్రాఫిక్ రూల్స్ లాంటివి. అవి తెలుసుకోకుండా ప్రపంచంలోకి వెళ్ళామనుకోండి, బొత్తు కొడుతుంది అటు ఇటు ఇటు అటు. మనకు తెలియకపోతే మనమే నష్టపోతాం, శాంతి సుఖం లేకుండా నష్టపోతాం. అందుకనే ఇప్పుడు ప్రపంచంలో అశాంతి అరాచకం ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ యొక్క యజ్ఞాలు తెలియకపోవడం వల్లనే. ఏమిటి ఆ యజ్ఞాలు అంటే మనం చెప్తున్నారు వరుసగా. ముందు పంచమహాయజ్ఞాలు అని శాస్త్రంలో చెప్పబడింది. పంచమహాయజ్ఞాలు ఏమిటి అవి అంటే, మొదటి యజ్ఞం దైవయజ్ఞం, దేవయజ్ఞం లేక దైవయజ్ఞం. దేవయజ్ఞం అంటే భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ ప్రపంచం అంతా వాడుకోవడానికి మనకు అనేకమైనటువంటి ఇచ్చాడు, ఆహారం, నీళ్లు, గాలి ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. అవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం. అవి ఉపయోగించుకునేటప్పుడు మనం ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత, థ్యాంక్స్, నువ్వు నాకు అన్ని ఇచ్చావు కనుక నీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందుకనే మనం ఇప్పుడు ఈ విజయదశమి, నవరాత్రుల్లో చేసే పూజ ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవడమే. భగవంతుడే జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రూపంలో ఉన్నాడు. సరస్వతి జ్ఞానశక్తి, పార్వతి క్రియాశక్తి, లక్ష్మి ఇచ్ఛాశక్తి, ఈ మూడు శక్తులు మన దగ్గర ఉన్నాయి. మాకు ఈ మూడు శక్తులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా పూజ చేస్తాం. మనం ఇక్కడ గీత ఆరంభించి విజయదశమికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఇంకా రెండు మూడు రోజులు నాలుగు రోజుల్లో విజయదశమి చేసుకోబోతున్నాం. కనుక కృతజ్ఞతగా మనం ఏం చేస్తాం, పూజ చేస్తున్నాం. ఈరోజు అబ్బా సంవత్సరం అంతా జరుపుకున్నాం. జరుపుకోవడానికి ఇచ్చినటువంటివన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే కాబట్టి అందుకని ఆయనకి సహాయం చేసినందుకు మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. రాత ప్రసాదం అంతా మనమే తింటాం, అది వేరే విషయం. మనం తిన్నా కూడా ఆయనకి ముందు నైవేద్యం పెట్టాలి కదా, ఆయనకి చూపించాలి. ఆ దేవికి చూపించిన తర్వాత మనం తీసుకుంటాం ప్రసాదంగా. దాన్ని యజ్ఞ శిష్టం అంటారు. ఇచ్చిన తర్వాత ఉపయోగించుకునేదాన్ని, అంటే భగవంతుడికి ఐంకర్యం చేసిన తర్వాత తిరిగి మనం తీసుకొని దాన్ని వధిస్తే దాన్ని యజ్ఞ శిష్టం అంటారు. అది దైవ యజ్ఞం అంటే ప్రతిరోజు ఉదయం దీపారాధన చేయడం, ఆ మన ఇష్ట దైవాన్ని యొక్క స్తోత్రం చేయడం, మన సమయాన్ని బట్టి 10 నిమిషాలు అరగంటో గంటో ఎంతసేపు అయినా సరే మనం చేయగలిగితే అంతసేపు భగవద్ ధ్యానం, భగవద్ జపం, నామజపం, పూజ కనీసం చేయాలి. చేసిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. అలా అనమాట, దాన్ని దైవ యజ్ఞం అంటారు. భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడాన్ని దైవ యజ్ఞం అన్నారు. ఎట్లాగైతే ఒక అతిథి వస్తే మనం ఇంటికి అన్నీ చేస్తాం కదా, మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి, ఆహారం తీసుకోండి అని చెప్తాం కదా అతిథికి, అలాగే భగవంతుడికి చెయ్యాలట. రోజు ఆయన రోజు ఆహ్వానించి పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి అన్ని చూపించిన తర్వాత ఆయనకి నమస్కారం చేసి ఆ ప్రసాదం మనం పెట్టింది అక్కడ నైవేద్యాన్ని మనం తీసుకోవాలి. అలా అనమాట, అలా రోజు చేయడం ఒక యజ్ఞం, మొదటిది దైవ యజ్ఞం. రెండవ యజ్ఞం బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం లేక ఋషి యజ్ఞం రెండవది. ఋషి లేక బ్రహ్మయజ్ఞము అంటే ఏమిటి, మనకు ఈ సంస్కృతి ఇదంతా కూడా ఈరోజు మనం వింటున్నవి తెలుసుకుంటున్న విషయాలు ఇవన్నీ కూడా మన ఋషుల చేత ఇవ్వబడినాయి. మన ఋషులు ఆ వేదాలలో చెప్పిన వాటినన్నీ విని ఆచరించి ప్రజలకు ఎలా ఇది ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మనకి ఇచ్చారు. కనుక ఆ ఋషి రుణం మనకు తీర్చుకోవాలంటే రోజు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం తలుచుకోవాలి, పారాయణం చెయ్యాలి. వేదాలు, వేద మంత్రాలు ఆకాశంలో ఉంటే ఆ మంత్రాలను విని వారు గ్రంథ రూపంలో రాసి వారి శిష్యులకి చెప్పి 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 అలా వచ్చినాయి. ఈరోజు వేదాల నుంచి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి ఈ ఉపనిషత్తులే వేదాలు, వేద అంతభాగం. అందులో నుంచి వచ్చిందే భగవద్గీత, వాటిట్లో నుంచి వచ్చినవే మహాభారతం, రామాయణం, ఇవన్నీ కూడా భాగవతం, ఇవన్నీ కూడా ఆ వేదాలలో నుంచి వచ్చిన సారమే ఇవన్నీ కూడా. తర్వాత అనేక స్తోత్రాలు, రుద్రం సూక్తాలు, దుర్గా సూక్తం, మేధా సూక్తం, స్కందషష్టి కవచం అంటారు చూడండి, నారాయణీయం, తిరువాచకం, తిరువెంబావై, తిరుప్పావై, ఇవన్నీ కూడా మహానుభావులు అందరూ రాశారు. వేదాలలో ఉన్నటువంటి దాన్ని మనకు అనేక విధంగా మనకు అందించారు. అనేక సూక్తాలలో, అనేక శ్లోకాలలో, అనేక స్తోత్రాలలో, ఇప్పుడు ఈ స్తోత్రమాల మనం చదువుతున్నాం చూసారా, అదంతా కూడా శంకరాచార్యులు వారు రాసినవి, మహామహా పెద్ద పెద్ద భక్తులందరూ రాసినవి, ఋషులందరూ రాసినవి. ఆదిత్య హృదయం మనం చదివేది ఎవరిచ్చారో తెలుసా, అగస్త్య మునిచ్చాడు. మనం చదివేటప్పుడు ఆదిత్య హృదయం, ఆ అగస్త్య మునికి మనం ఋషి యజ్ఞంగా పారాయణం చేస్తున్నాం. అందుకనే రాగానే నేనేం చేశాను, మహిషాసురమర్దిని స్తోత్రం మొదలుపెట్టాను. 10:30 అయిపోయింది, టైం అయింది, మీరు మైకి పెడితే పెట్టండి, లేకపోతే లేదు, నేను కూర్చుంటాను చదువుతాను. ఆ సమయం వృధా కాకూడదు. మళ్ళీ ఈ రోజు వచ్చే సంవత్సరం వరకు రాదు, నవరాత్రి రోజు నెక్స్ట్ ఇయర్ వరకు రాదు. అందుకని ఏవి ప్రధానం, ఋషి యజ్ఞం ప్రధానం. మైక్ ఉందా, స్పీకర్ ఉందా, యాంప్లిఫైయర్ ఉందా నాకు అనవసరం, ఆసనం ఉన్నదా లేదా అనవసరం. ఋషి యజ్ఞం మొదలుపెట్టాలి. ఆ మహిషాసురమర్దని స్తోత్రం వ్రాసిన వారు, అవి మనకిచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం. అట్లా అనేక స్తోత్రాలు, సూక్తాలు, మంత్రాలు రకరకాలుగా మనం రోజు పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అనేక పారాయణాలు, సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం, ఒకటే రెండ. మనకి ఎన్ని స్తోత్రాలు, ఎన్ని శ్లోకాలు, మన జీవితం చాలు నేర్చుకోవడానికి. పుస్తకంలో ఒక శ్లోకం చదవడమే మనం కష్టపడుతున్నాం. మనం భగవద్గీత శ్లోకమే చదవలేకపోతున్నాం. మనం అంటే ఎంత చిన్నప్పటి నుంచి ఎంత అభ్యాసం చేస్తే, ఎంత సాధన చేస్తే మనం పుస్తకం లేకుండా చదవగలం చెప్పండి మీరే. వేదం మొత్తం పుస్తకం లేకుండా చదువుతారు పండితులు. అంటే వాళ్ళు ఎంత వయసు నుంచి అదే పనిగా వాళ్ళు మంత్రాలు వెళ్ళి వేస్తుండబట్టే కదా చెప్పగలుగుతున్నారు. మనకు చూసే చదవలేకపోతున్నాం మనం. కనుక ఎంత శ్రద్ధ కావాలి ఒక మంత్రం నేర్చుకోవాలంటే, ఒక స్తోత్రం నేర్చుకోవాలంటే. ఇప్పటికీ మనం ఏం చేస్తామంటే, గురుస్తోత్రం 10 ఏళ్ల నుంచి చదువుతున్నాం, క్లాసుకు వస్తున్నాం, పుస్తకం చూసి చదువుతాం గురుస్తోత్రం. ఒక్కటి కంఠస్థం చేయలేకపోతున్నాం చూడండి. అంటే వాళ్ళు ఎంత తపస్సు చేసి ఉండాలి. అన్ని మంత్రాలు, అన్ని సూక్తాలు, అన్ని శ్లోకాలు, మన ఇంటికి వస్తున్నాడు పురోహితుడు, పూజ చేస్తున్నాడు, పుస్తకం చూసే చదువుతాడు మంత్రాలు, గడగడ గడగడ చదువుతాడు అన్ని మంత్రాలు, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి పుస్తకాలు పెట్టుకుని చదవరు వాళ్ళు. కారణం ఏమిటి అంటే అది ఋషి యజ్ఞం, తపస్సు. కనుక మనం కనీసం ఒక అరగంట అయినా చదవాలి కదా. కనుక ఆ అరగంట చాలా ప్రధానం. 10:30 నుంచి 11 వరకు మనం అనుకుంటాం, కానీ ఆ ఇంట్లో పనుంది, ఇంట్లో పని కాదు, నాకు ఋషి యజ్ఞం ముఖ్యం, బ్రహ్మయజ్ఞం అది. అలా ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి, అది అయిన తర్వాత ఇది చెయ్యాలి కదా. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఆ బ్రహ్మయజ్ఞం, ఋషి యజ్ఞం, పారాయణం అనేటువంటిది చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి మనం. భగవంతుడు ఏం చేస్తాడు, అది కూడా యజ్ఞం అనే చెప్పాడు. అలా చెయ్యడం వల్ల ఏమవుతుందంటే, పరంపరగా మన వాళ్ళందరికీ అలా అందుతుంది. తర్వాత ఇప్పుడు మనం చాంట్ చేయలేదు అనుకోండి, మనకు రాదు, మన పిల్లలకి రాదు, మన పిల్లలకి రాకపోతే వాళ్ళ పిల్లలకి రాదు. అప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతాయి. ఈ స్తోత్రాలు, శ్లోకాలు, సూక్తాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఒక్క శ్లోకం చెప్పలేము మనం. శుక్లాం వరధరం అంటే ఏమిటండి అని అడిగే స్థితి వస్తున్నది, వస్తుంది కూడా. మనం గనక చెప్పకపోతే మర్చిపోతాం, మనము చెప్పలేం. ఇంకేమైపోతుంది, ఋషి యజ్ఞం కనుమరుగైపోతుంది, అవునా కాదా? అందుకని ఋషి యజ్ఞం చాలా ముఖ్యం, బ్రహ్మయజ్ఞం అనేది. ఇంట్లో నేను స్తోత్రమాల చాంటింగ్ చేసి, భగవద్గీత చాంటింగ్ చేసి పెట్టింది ఎందుకు? ధనం కోసం కాదు. ప్రతిరోజు అది ఇంట్లో మనకు వేసుకొని పాడుతూ ఉన్నప్పుడు కనీసం విన్నా కూడా, మన చెవుల్లో పడితే, మనం కూడా దాంతో పాటు చదువుతూ ఉంటే బ్రహ్మయజ్ఞం చేసినట్లు అవుతుంది అని చెప్పి పెట్టాము అది. ఆ స్తోత్రమాల, ఆ భగవద్గీత ఇవన్నీ కూడా దేనికి? బ్రహ్మయజ్ఞం, ఉదయాన్ని మనం వినడం కోసం. కనుక బ్రహ్మయజ్ఞం రెండవది. మూడవ యజ్ఞం ఏమిటంటే పితృయజ్ఞం. మన తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, తాత ముత్తాతలందరూ, వాళ్ళందరూ కూడా ఆ పితృదేవతల వల్లనే కదా నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. మన తాత ముత్తాతల వల్ల, మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రుల వల్ల మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉండడానికి వల్లనే ఇవన్నీ అనుభవిస్తున్నాం ఇప్పుడు. కనుక నేను ఎవరికి రుణపడి ఉంటాను? మా పితృలందరికీ రుణపడి ఉంటాం. వాళ్ళు లేకపోతే నేను ఉంటానా ఇక్కడ? కనుక పితృదేవతలకి తర్పణం ఇవ్వడం. ఇప్పుడు ఈ ఋషి యజ్ఞంలో కూడా ఋగ్వేదం తర్పయామి, యజుర్వేదం తర్పయామి, సామవేదం తర్పయామి, అథర్వణ వేదం తర్పయామి, ఇతిహాసం తర్పయామి, అట్లా ప్రతిదానికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఋషి పత్రిని తర్పయామి, అందరినీ తలుచుకోవాలి. అలా తలుచుకుంటే ఏమిటి, మనం కృతజ్ఞత తెలుపుతున్నామని అర్థం. కృతజ్ఞత లేని వాళ్ళకి ముక్తి లేదు. అసలు కృతజ్ఞత చూపించకపోతే వాడికి ముక్తి అనేది రాదు. అందుకని ఋషి యజ్ఞం తర్వాత పితృయజ్ఞం, శ్రాద్ధం, తర్పణం ఇవన్నీ చేసే దేనికని? పితృయజ్ఞం కోసం. అమావాస్య తర్పణం చేస్తారు చూసారా, అది పితృయజ్ఞం అంటారు. ఆ పితృలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని పితృయజ్ఞం అన్నారు. చాలా మంది శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇప్పుడు చేయలేమండి. ఆయన వస్తే ఆయన ఎవరు మంత్రాలు చదివి ఆయన వస్తే చాలాసేపు పడుతుంది టైం, మాకు ఆఫీస్కి వెళ్ళాలి మేము చేయలేమని చెప్పి చాలా మంది చేయడంలా చేయకపోగా ఇంకా ఏం చేస్తారంటే ఇవన్నీ ఎందుకండి ఖర్చు, ఆర్ఫనేజ్కి పోయి అక్కడెక్కడైనా వాళ్ళందరికీ అన్నదానం చేస్తాం లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే హోటల్లోకి పోయి తింటారు. అలా చేయకూడదు. శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేసిన తర్వాత అది ఎక్స్ట్రా చేయదలుచుకుంటే చెయ్యి, అంతేగాని ఇవన్నీ మానేసి అవి చేస్తున్నారు చాలా మంది. అలా చేయకూడదు. పితృయజ్ఞం అంటే పితృయజ్ఞమే చేసి తీరాలి. మూడవది పితృయజ్ఞం. నాలుగవది మనుష్య యజ్ఞం. మనుష్యులకి మన తోటి వాళ్ళకి సహాయం చేయడం మనుష్య యజ్ఞం. మన ఇంట్లో వాళ్ళకి ముందు సహాయం చేయడం నేర్చుకోవాలి, తర్వాత ఇరుగు పొరుగు, తర్వాత సమాజానికి. చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష కాకూడదు. అవతలికి వాడి కోసం జీవించడంలోనే మనిషికి తన జీవితం యొక్క సార్థకత. అంతేకాని స్వార్థానికి ఏమీ అవసరం లేదు. నిస్వార్థంగా జీవించడం కోసం మనం సాధన చేయాలి, కానీ పుట్టుకతోనే స్వార్థం వస్తుంది మనిషికి. కనుక స్వార్థం లేకుండా మనుష్య సేవ చేయటం, సేవ చేయడం నేర్చుకోవాలి. సేవ అనేది చాలా ముఖ్యం. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవ, మనుషులకు సేవ చేయి. ఏమి ఆశించకుండా చేయాలి, మళ్ళీ దేవునికి కూడా ఏమి ఆశించకుండా చేయాలి. ఆశించు చేస్తే నీకు ఫలం ఇస్తాడు, ఆశించకుండా చేస్తే మోక్షాన్ని ఇస్తాడు. ఈ ఫలాన్నన్నింటినీ ఆశించి గనక పూజ చేస్తే ఆ ఫలాన్ని మాత్రమే ఇస్తాడు. ఏమి ఆశించకుండా చేస్తే జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చి మోక్షాన్ని ఇస్తాడు. కనుక మనుష్య యజ్ఞం కూడా సేవ చేసేటప్పుడు నేను భగవంతుడికే చేస్తున్నాను అనే భావనతో చేయాలి. అత్తగారికి చేస్తున్నా, మామగారికి చేస్తున్నా, తల్లిదండ్రులకు చేసేటప్పుడు కూడా నేను భగవంతుడికే చేస్తున్నాను అని అనుకోవాలి. కానీ వాళ్ళందరినీ తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వేసి నేను హాయిగా ఉంటాను. ఒకతను అంటాట, మా అమ్మ నాన్నని ఇంట్లో మాత్రం ఉంచుకోలేను, ఎదురింట్లోనే ఉంచుతాను కానీ నా ఇంట్లో మాత్రం నేను ఉంచుకోలేను అంటాట. వాళ్ళకి ఎంత పెద్ద ఫ్లాట్ అయినా కొని, ఎంత ఇండిపెండెంట్ హౌస్ అయినా కొని లక్షలు పెట్టి ఉంచుతాను వాళ్ళకి సుఖంగా, కానీ నా ఇంట్లో మాత్రం కష్టం అన్నాడు. ఎందుకు అట్లా పెరుగుతున్నా మనుషులు అంటే ఓర్చుకోలేని తనం మనుషులు, ఓర్పుకు లేదు. రేపు నువ్వు ముసలివాడు అయినప్పుడు కూడా నీ పిల్లవాడు కూడా అక్కడే ఆ ఇంట్లోనే ఉంచుతాడు మళ్ళీ దూరంగానే. కనుక తల్లిదండ్రులకి సేవ చేయడం కూడా మనుష్య సేవే. అట్లా సేవ చేయకపోతే మనకు చిత్తశుద్ధి జ్ఞాన యోగ్యత రాదు. భగవంతుడు కూడా మన్నించడు, సహించడు. నీ పిల్లల్ని చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఓర్చుకుంటావా? పెద్దవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళు వాళ్ళని చూసుకోవడం, పెద్దవాళ్ళని చూసుకోవడం, సహాయం చేయడం, ఇతరులకు సహాయం చేయడం చాలా అవసరం. ఆ సహాయం చేసినప్పుడే మనలో స్వార్థం, రాగ ద్వేషాలు పోతాయి. ఆ సహాయం చేయడం నేర్చుకోకపోతే రాగద్వేషాలు పోవు, స్వార్థం పోదు, మనిషి శాంతి ఉండదు, నిద్రపట్టదు. అవతల వాడికి సహాయం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు హాయిగా నిద్రపోతాడు. అదొక తృప్తి, అదొక ఆనందం. కష్టం కూడా తెలియదు, కష్టమే తెలియదు. అవతల వాళ్ళకి సహాయం చేసేటప్పుడు ఏమిటో ఇంత కష్టపడ్డావు, ఏమిటో వల్ల కష్టమే అనిపించలేదు నాకు, అతను హాయిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అదే చాలు. అదెట్లా అంతే. అది చేయడం వల్ల వచ్చే తృప్తి ఆనందం మరి ఎందులోనూ లేదు. అది మనుష్య యజ్ఞం అన్నాం. తర్వాత భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే అన్ని జీవరాశులకి, చెట్లు, చేమలు, మృగాలు, పక్షులు అన్నిటికీ కూడా వాటి క్షేమాన్ని చూసుకోవాలి. అందుకే కుటుంబ నియంత్రణ అని చెప్పారు, కానీ చెట్ల నియంత్రణ అని ఎక్కడ చెప్పలేదు. చూసారా, మనుషులు జనాభా తగ్గించండి అన్నాడు, చెట్లు మాత్రం పెంచండి అంటున్నారు. ఎందుకని? అవి మనకు ఉపయోగపడతాయి. చెట్లు వృక్షాహ ఫలంతి వృక్షాహ అన్నారు. వృక్షాలు మనకు ఫలాన్ని ఇస్తాయి. నదులు ప్రవహించి మనకు దాహాన్ని తీరుస్తాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అన్నారు. పరోపకారం కోసమే వృక్షాలు ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్క పండు అది తినదు కదా. పరోపకారాయ ఫలంతి వృక్షాహ, పరోపకారాయ వహంతి దుహంతి గావః. పరోపకారం అంటే పరులకు ఉపకారం కోసమే ఆవులు గేదెలు పాలు ఇస్తాయి. వాటి దూడకి ఇస్తాయి, అది తాగుతుందా? ఆవు తాగుతుందో తన పాలని తాగదు. గడ్డి తింటూ పాలు ఇస్తుంది, అది పచ్చి గడ్డి తింటూ తెల్లటి పాలు ఇస్తుంది. ఆ పాలు మనం ఉపయోగించుకుంటాం. కనుక పరోపకారాయ దుహంతి గావహ. గావహ అంటే ఆవులు, పశువులు పాలుని ఇస్తాయి. దుహంతి గావహ ఇతరుల కోసం. పరోపకారాయ వహంతి నద్యః. నదులు పరుల ఉపకారం కోసం ప్రవహిస్తూ ఉంటాయి. అవి ప్రవహిస్తున్నప్పుడు జనులు ఆ నీళ్లను ఉపయోగించుకుంటారు. పరోపకారం కోసమే అవి ప్రవహిస్తున్నాయి, కానీ వాటి కోసం అవి ప్రవహించవు. ఈ మూడు లైన్లు మనకేం చెప్తున్నాయి? పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః. ఈ మూడు ఉదాహరణలు మనకేం తెలియజేస్తాయి? పరోపకారాయ ఇదం శరీరం, ఈ శరీరం కూడా పరుల ఉపకారం కోసమే ఉపయోగించు అంటూ, ఈ శరీరాన్ని కూడా పరుల ఉపకారం కోసమే ఉపయోగించు. పరోపకారాయ ఇదం శరీరం, అది మనకు నేర్పేటటువంటిది. ఈ సంస్కృతిలో, ఈ సమాజంలో మనం నేర్చుకునేది అది. అర్థమైందా? తల్లిదండ్రులు, చెట్టుకు కాయ భారం అవుతుందా? మామిడి చెట్టు ఎన్ని కాయలను మోస్తున్నది? ప్రతి సంవత్సరం మీరు ఒక 10 కాయలు మోయండి పైకి, ఒక బ్యాగ్లో వేసుకొని చూస్తాం, ఫస్ట్ ఫ్లోర్ దాకా 10 కాయలు మామిడికాయలు, బంగినపల్లికాయలు 10 కాయలు మెట్లెక్కుతూ మోసుకురండి పైకి. అట్లాంటి కాయలు, వేల కాయలు ఒక చెట్టు మోస్తున్నది, వేల వేల కాయలు ప్రతి సంవత్సరం. అది మోసి 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 ఆ కాయలకి అది కొంచెం కుంగుతుంది, చెట్టు కూడా బరువుకి వంగుతుంది చెట్టు. అందుకని ఆ చెట్టుకు కాయలన్నీ భారం అవుతాయా? అవి అంటుందా, ఇన్ని కాయలు ఎందుకు నాకు, ఎంత భారంగా ఉంది. గుమ్మడికాయ చూసారా? గుమ్మడికాయ ఇంత కాయ ఉంటుంది. ఆ తీగ, గుమ్మడి తీగ ఆ కాయని భరిస్తుంది పాపం. ఆ కొబ్బరి బోండాలని ఎన్ని బోండా, ఒక బోండం మనం మొయ్యలేవు, ఆ బోండాలన్నీ కలిపి ఒక తోట పెడితే, ఒక బోండం పడితే మనం పోతాం, అంత బరువు ఉంటుంది ఒక్కొక్క బోండం. అన్ని బోండాలని ఆ చెట్టు మోస్తున్నది పైన. దాని కాండం చూసారా పాపం, ఎంత సన్నగా ఉంటుంది పొడుగ్గా, అంత బరువును మోస్తున్నది. అది అంటున్నదా, నాకు ఇంత బరువా, నేను మొయ్యలేను అంటున్నదా? ఆయన ఏముంటుందో తెలుసా, ఈ కాయలన్నీ నీళ్లు తాగి అందరు ఆనందంగా సేద తీరుతారు, నాకు బరువే ఉండదు అని మోస్తున్నది అది ఆనందంగా. అది బరువే అనుకుంటే మనకు కాయలు దొరుకుతాయా? పలసకాయలు చెప్పండి, ఇంకా అది ఎంత బరువు ఉంటుంది చూసుకోండి. అంత బరువును మోసి మనకి ఇస్తున్నాయి, మనం తింటూ ఉంటే నేను మోసే నువ్వు తింటావా అని అంటున్నాయా అవి. అదేవిధంగా తల్లికి కూడా పిల్లలు భారం కాదు. తల్లికి కూడా 4 పిల్లలున్నా 10 మంది పిల్లలున్నా భారం అంటుందా తల్లి? ఇంకా తల్లి ఏమంటుంది, నాకు 10 చేతులతో సమానం నా పిల్లలు అంటుంది. పాపం వాళ్ళు ఏడిపిస్తున్నా, వదిలేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, కష్టపడుతూ చేస్తుంది తల్లికి. పిల్లలు భారం కాదు, కానీ పిల్లలకి తల్లి తండ్రి భారం అవుతున్నారు. ఎంత అన్యాయం చూశారు అది. కనుక మనం తల్లిదండ్రులకు సేవ చేయడమే కాదు, ఈ యొక్క జీవరాశులకు కూడా సేవ చేయాలి. చెట్లకి సేవ చేయాలి, పశువులు మనకు ఎన్నో ఇస్తున్నాయి వాటికి సేవ చేయాలి, నదులను శుభ్రంగా ఉంచుకోవాలి, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, వాతావరణ కాలుష్యం లేకుండా చేయాలి. అంటే పొగబెట్టి మన ఇష్టం వచ్చినట్టు టైర్లు గాల్చి భోగి రోజు ఈ వాతావరణం అంతా కాలుష్యం చేస్తాడు. తన స్వార్థం కోసం అనేకమైనటువంటివన్నీ ద్రవ్యాలన్నీ కూడా సముద్రంలో కలుపుతాడు. అంత గ్లోబల్ వార్మింగ్ వస్తుంది చూసారా, వేడి, ఉష్ణత, ప్రపంచం అంతా ఒక ఉష్ణం పెరుగుతున్నది, వర్షాలు లేక కష్టపడుతున్నాం ఇప్పుడు. ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే మనం ఇదంతా కూడా భగవత్ సృష్టి అని మర్చిపోయినాం, ఇదంతా భగవంతుడి నియతి అని మర్చిపోయినాం, ఇదంతా భగవంతుడి ఆస్తి, నీది కాదు, ఇది పాడు చేయడానికి నీకేం హక్కు లేదు. ఈ శరీరం కూడా భగవంతుడిది, దీనిని ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం నీకు హక్కు లేదు. ఏదైనా తింటాను, ఎలాగైనా ఉంటాను, దీన్ని కాపాడుకోవడం, కాపాడడం నీ బాధ్యత, భగవంతుడిది ఇది. అలా చేయకపోతే అహంకారంతో గర్వంతో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే భగవంతుడు నీకు శిక్ష వేస్తాడు తర్వాత. ఏదైనా సరే, ఇప్పుడు లైట్ కూడా ఫ్యాన్ కూడా అతి ఎక్కువగా వాడావు అంటే శిక్ష వేస్తాడు. అన్యాయంగా ఏది ఉపయోగించుకోకూడదు ఇక్కడ. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒక నియతితో పనిచేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం జీవించడమే కర్మయోగం. ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు? మొదటిది దైవ యజ్ఞం, రెండవది ఋషి యజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది మనుష్య యజ్ఞం, ఐదు భూత యజ్ఞం. భూత అంటే ఈ పంచభూతాలు, మిగతా జీవరాశులన్నీ కూడా అని అర్థం. అందుకని షన్నో మిత్రశ్చం వరుణ షన్నో భవత్వర్యమా, వాయుదేవత అంటాం. సూర్యుడు కూడా మనకు దేవుడితో సమానం. అవన్నీ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ పంచమహాయజ్ఞాలని మనకు వివరిస్తున్నారు ఈ శ్లోకంతో, పదవ శ్లోకంలో. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా, అందుకని భారతదేశంలో అందరికీ చిన్నప్పటి నుంచి సంస్కారాలు చేస్తారు. గర్భాధానం దగ్గర నుంచి జాతకర్మ, ఈ సంస్కారాలన్నీ ఈ యజ్ఞంతో సమానం. అలా చేస్తే వాడు సంస్కారాన్ని పొందుతాడు, వైదికుడు అవుతాడు. చెవులు కుట్టించడం యాక్టివ్ పంచర్ అంటున్నారు చూసారా, చెవులు కుట్టించడం యాక్టివ్ పంచర్. కేశ ఖండనం, మొదటి పుట్టు వెంట్రుకలు తీస్తారు. పుట్టు వెంట్రుకలు అంటే ఏమిటి? పుట్టినప్పుడు ఉన్న వెంట్రుకలు తీసేస్తారు. వెంట్రుకలు తీయించడం, జాతకర్మ చేయడం, నామకరణం, విద్యాభ్యాసం, ఉపనయనం, ఇవన్నీ కూడా సంస్కారాన్ని ఇవ్వడానికి. సంస్కారం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి వైదికుడు అవుతాడు, శుద్ధాన్ని పొందుతాడు, మనసు శుద్ధపడుతుంది. అలా శుద్ధపడిన తర్వాత వేద మంత్రాలని ఉచ్చారణ చేయాలి. ఉపనయనం కాకుండా, మనస్సు శుద్ధి కాకుండా, వాక్ శుద్ధి కాకుండా వేద మంత్రాలు చదవకూడదు. మరి ఆడవాళ్ళు చదవకూడదండి ఉపనయనం లేదా వాళ్ళకి వేద మంత్రాలు లేదా అంటే శాస్త్రం చెప్తోంది, భర్త గనక చేస్తే అందులో ఈవిడకి భార్యకి భాగం ఉన్నది. పతి నకారం చేస్తే పత్ని అవుతుంది. పతి భర్త, ఆ పతికి నకారం చేర్చండి పక్కన, ఏమవుతుంది? పత్ని. అంటే పతి ఏ యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా భార్య ఉండాలి. ఆమె దర్భ పట్టుకొని పక్కన ఇట్లా ఉండాలి. ఆవిడ పర్మిషన్ ఇస్తేనే చేయాలి. ఆమెను లేకుండా చేస్తే ఈయనకేం ఫలం రాదు. అందుకని ఆ మంత్రాలు అవన్నీ ఆయన చదువుతూ ఉంటే ఆవిడ సహాయం చేస్తూ ఉంటుంది. వంటగదిలో నుంచి అన్ని వంటలు చేసి నైవేద్యానికి రెడీగా పెడుతుంది. పూజకి అన్ని సామాన్లు రెడీగా పెడుతుంది. అందుకని 50% ఫలం ఆవిడకి వెళ్ళిపోతుంది, డిపాజిట్కి వెళ్ళిపోయింది అనమాట. ఈయన చేస్తే, ఈయన చేస్తే ఆవిడకి వెళుతుంది 50% పుణ్యం. అందుకని పత్ని అన్నారు ఆవిడ్ని. చూసారా, నకారం చేశారు పాణిని సూత్రంలో. పత్ని, పతికి పత్ని తీర్చారు దయానంద స్వామిజీ చెప్తారు. సరిగా భార్య లేకపోతే ఎంతటి కర్మ అయినా సరే ఫలాన్ని ఇవ్వదు. భార్యతో సహా చేసినప్పుడే, భార్య ఉన్నప్పుడే అసలు నీకు చేయడానికి అర్హత ఉంది. ఆవిడ లేకుండా చేయడానికి అర్హత లేదు వైదిక కర్మ, అగ్నిహోత్రం. కనుక ఆవిడ ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు ఆ పుణ్య ఫలం ఆవిడకి 50%. ఇంకా ఆవిడ ఉపనయనం వేరుగా నేర్చుకోవాలా, గాయత్రి నేర్చుకోవాలా, వేరుగా వేరుగా వేద మంత్రాలు చదవాలా అవసరం లేదు. ఈయన చేస్తూ ఉంటేనే ఆయనకు పుణ్యం వస్తుంది. మరి ఆయన చేసే పాపం రాదా అండి అంటే రాదు అన్నాడు. ఆయన చేసే పాపం రాదు. అందుకని ఒకసారి రత్నాకరుడు, వాల్మీకి మొదటి పేరు రత్నాకరుడు, అందరి దగ్గర దావనబోయి వాళ్ళందరి దగ్గర అన్ని కాజేసి డబ్బులు తీసుకెళ్లి భార్యకి ఇస్తూ ఉండేవాడు. ఇస్తూ ఉంటే చంపినా సరే జనాన్ని, పాపం అడవిలో వెళుతూ ఉంటారు కదా ప్రయాణికులు, వాళ్ళని చంపి డబ్బులు తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చి సుఖభోగాలు వాళ్ళందరికీ అన్ని ఇచ్చేవాడు. ఒకరోజు నారదుడు వచ్చి అడిగాడు, ఎందుకయ్యా ఇలా చేస్తావు, పాపం వస్తుంది నీకు, ఇట్లా అందరినీ బాధ పెట్టి వాళ్ళ ధనం తీసుకొని నీ పిల్ల పాపలకు ఇస్తే మాత్రం నీకు పాపం రాదా అంటే, లేదు లేదు నాకు పాపం రాదు అన్నాడు. ఎందుకు రాదు అంటే, నేను వాళ్ళ కోసం కదా చేస్తున్నాను, ఈ పాపం వాళ్ళకు కూడా వెళుతుంది అన్నాడు. ఈ పాపం వాళ్ళు కూడా పంచుకుంటారు అంటే, ఇంటికి వెళ్ళి అడిగిరా మీ ఆవిడని, నువ్వు చేసే పాపం పని ఆవిడకి తెలుసా, చెప్పు వెళ్ళి, ఇంటికి వెళ్ళి చెప్పు. అప్పుడు వెంటనే రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు, నీకు ఎట్లా ధనం ఇస్తున్నానో తెలుసా, నెల నెల నేను అందరి దగ్గర ధనం కాజేసి వాడిని కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను అంటే ఆవిడేమంది, ఆ పాపం పనిలో ఉన్న పాపం నాకు రాదన్నది, నీ పాపం మాత్రం నేను తీసుకోనన్నది. ఆయన అడిగాడు, మరి నా డబ్బులు తీసుకుంటున్నావు కదా అన్నాడు. నీ డబ్బులు తీసుకుంటాను కానీ నీ పాపాన్ని మాత్రం నేను తీసుకోనన్నది. అప్పుడు వెంటనే రత్నాకరుడు వెళ్ళి చెప్పాడు ఆయనకి, మా పాపం తీసుకోదుటండి, ఆవిడ వెళ్ళదుట పాపం, మరి నేను ఇంతకాలం ఎందుకు వాళ్ళ కోసం ఈ పాప పన్ను చెయ్యాలి అన్నాడు. నారదుడు వాళ్ళు అన్నారు, నేను చెప్పాను కదా వాళ్ళు ఎవరు తీసుకోరయ్యా, ఈ పాపం నీకే వస్తుంది ఈ పాపం, అప్పుడైతే ఈ పాపం నుంచి నేను ఎట్లా బయటపడాలండి అని అడిగాడు రత్నాకరుడు. అడిగితే నారదుల వారు చెప్పారు, రామ 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 అని చెప్పు అన్నారు. రామ రామ అంటే మరా మరా అని చెప్తున్నాడు, రామ కూడా నోట్లో నుంచి రాలే, అయ్యో రావడం లేదే రామ రామ అని అన్నాడు. నారదుల వారు అన్నారు, పర్వాలేదులే మరా మరా అనే చెప్పు, అది చెప్పంగా చెప్పంగా రామ రామ అవుతుంది అన్నాడు. అప్పుడు ఆ రత్నాకరుడు రామరామ చెప్పి వాల్మీకి అయినాడు. పుట్టంతా పెరగడం వల్ల వాల్మీకి అయినాడు ఆయన. కనుక పాపము ఈ పంచమహాయజ్ఞాలు చేయకపోతే అకరణే ప్రత్యవాయ, ప్రత్యవాయ పాపం వస్తుంది. ఈ పంచమహాయజ్ఞాలు చేయకపోతే దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం చేయకపోతే మన కోసమే మనం తింటూ స్వార్థంగా ఒక తులసి చెట్టుకు నీళ్లు పోయకపోయినా, ఒక రావి చెట్టుకు నీళ్లు పోయకపోయినా, వేప చెట్టుకు నీళ్లు పోయకపోయినా, వాటిని నరికేయడం, చెట్లను నరికివేయడం, పశువుల్ని బాధించడం, ఇంజక్షన్ ఇచ్చి పాలు తీస్తున్నారు, ఇంజక్షన్ ఇచ్చి, ఎంత పాపం అది. ఒక నేల భూమి ఎంత పంట ఇవ్వగలదు అంత పంటే నువ్వు తీసుకోవాలి. ఆరు నెలలకు ఒకసారి పంట ఇస్తుంది అది, వీడికి మూడు నెలలకు ఒకసారి కావాలి పంట. అందుకని ఏం చేస్తాడు, మొత్తం కోసేసి ఎరువులు వేసి మళ్ళీ భూమిని దున్ని మళ్ళీ, అంటే వీడు స్వార్థపరుడైపోయినాడు అనమాట మనిషి. అలా చేస్తే ప్రకృతి కూడా సహించదు. ప్రకృతి విజృంభించిందంటే మనం ఎక్కడా నలుసుల్లాగా అయిపోతాం మనం. అందుకని కొన్ని పాపాలు చేస్తుంటాం మనకు తెలియకుండానే, దోమల్ని చంపడం, నల్లుల్ని చంపడం, బ్యాట్ ఉంది కదా సెంచరీస్ అనమాట, బ్యాట్ పెట్టి దోమలంతా చంపడం, ఈ పాపాలన్నీ చేస్తాం. అవన్నీ పోవాలంటే పంచ యజ్ఞాలు చేస్తే పంచశూన వినశ్యతి, ఖండనం పేషనం చుల్లి ఉదకుంభశ్చ మార్జని. పంచ శూన గృహస్థస్య పంచయజ్ఞాత్ వినశ్యతి. ఏమిటి అంటే మనం పొద్దున్నే, సరే ఈ శ్లోకం చెప్పిన తర్వాత దాన్ని చెప్తాను. సహయజ్ఞా ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం. ఈ పంచమహాయజ్ఞాల ద్వారా ప్రసవిష్యధ్వం, మీరు సమృద్ధిగా పెరగవలసినది అని చెప్పాడు. సమృద్ధిగా పురోభివృద్ధిని పొందవలసినది. ఏష ఇష్టకామధుకు అస్తు. ఈ యజ్ఞాలు ఇవి చెయ్యడం వల్ల, ఈ యజ్ఞాల ఆచరణ వల్ల అది మీకు కామధుకుగా మారుతుంది. కామధుక్ అంటే ఏమిటి, మనం అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది ఆ ఆవు. ఒక ఆవు ఉంది కామధేను అంటారు. కామ అంటే కోరిక, ధేను అంటే ఇచ్చేది, దోగ్ధి అంటే ఇచ్చేది, కామధేను. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు యజ్ఞాలు చేస్తే ఈ యజ్ఞాలు చేసేటప్పుడు మీరు మనసులో ఏది ప్రార్థిస్తే అది మీకు లభిస్తుంది అన్నాడు. అంటే కామధేనువులాగా పనిచేస్తుంది అని అర్థం. ఇష్ట కామధుకు, నీకు ఏది ఇష్టమో, ఇష్టమైన కామం. నాకు ఇష్టం లేని ఇస్తే ఏం ప్రయోజనం, నాకు ఇష్ట కామధుకు, నాకు ఇష్టమైనదే కావాలి. ఫలానా చోట ఇల్లు కావాలి, ఆ ఏరియాలు అంటే ఇష్ట కామం. ఆ ఇష్టకామం ఎవరు పూర్తి చేస్తారు, పంచమహాయజ్ఞాలు పూర్తి చేస్తాయి. ప్రసవిశ్వం అనేన, ఈ యొక్క పంచమహాయజ్ఞాల వలన మన ఇష్టమైనటువంటి కోరికలన్నీ కూడా ఆ కామధు ధేనువులాగా ఈ పంచమహాయజ్ఞాలు మనకు సహాయపడతాయి అని చెప్పారు. తర్వాత దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్యథ. మన మనం ఇంట్లో కూరలు నరుకుతాం, కూరలు కత్తితో, కత్తిపీట దగ్గర కూరలన్నీ కట్ చేస్తాం కదా, అదొకటి. పిండి రుబ్బుతాం, తిరగలితో అన్ని చేయడం, దంచడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఒక చోట కుండ పెడతాం, ఆ కుండ కింద ఇసుక పోస్తాం, పాపం పొద్దున్నే లేచి మళ్ళీ అదంతా చిమ్మేసిన తర్వాత అక్కడ చీమలు ఉంటాయి, అవి చచ్చిపోతాయి. పిండి రుబ్బేటప్పుడు అక్కడ ఏదన్నా ఉంటే వాటి క్రింద జీవరాశులు అవి చనిపోతాయి. ఆ విధంగా కొన్ని జీవరాశులకు మనం హాని చేస్తూ ఉంటాం తెలియకుండా. ఇప్పుడు రోళ్ళు రోకళ్ళు లేవు కాబట్టి ఇంట్లోనే మనం చేసే హాని ఏమిటాయి అంటే, బాత్రూమ్ అంతా కడుగుతాం, ఇల్లంతా కడుగుతాం, బ్లీచింగ్ పౌడర్ వేస్తాం, గెమాక్సిన్ వేస్తాం, బొద్దింకలు కానీ చీమలు కానీ ఏమి ఉండడానికి లేదు, వాటిని చంపుతున్నాం కదా రోజు. మార్జని అంటే మనం చిమ్మడం వలన ఆ చిమ్మి కడిగేటప్పుడు కొన్ని జీవరాశులు చనిపోతాయి. ముఖ్యంగా దోమలు, దోమల్ని చంపడమే కదా మన పని. బొద్దుగూకులు ఏం చేస్తున్నారు జనం, ఇంట్లో ప్రతి ఇంట్లో బ్యాట్ ఉంటుంది. ఏమిటయ్యా అంటే, ఏం బ్యాట్, క్రికెట్ బ్యాట్ అంటే కాదండి, దోమల బ్యాట్ అన్నాడు, మస్కితో బ్యాట్. మరి ఇవన్నీ చేసినప్పుడు పాపం వస్తుందా రాదా? ఖండనం, పేషణం, చుల్లి అంటే ఒక్కొక్క చోట పొయ్యి పెడతారు కదా ఇళ్లల్లో, వెనకటి ఇళ్లలో పొయ్యి. మన ఇంట్లో అయినా సరే గ్యాస్ స్టవ్ వచ్చిన దగ్గర చిన్న చిన్న పురుగులు ఉంటాయి పాపం, ఆహార పదార్థాలు అక్కడ పడితే తినడానికి వస్తాయి. మనం తెలియక ట్రిక్ లైటర్ వెలిగిస్తాం, పాపం అందులో నుంచి బయటకు వస్తుంది, అది చచ్చిపోతుంది. ఆ గ్యాస్ స్టవ్ దగ్గర తిరుగుతూ ఉంటాయి అవి, అవి బయటపడి చనిపోతాయి. అట్లా కూడా కొంత పాపం వస్తుంది మనకు. కనుక ఈ మార్జనం అంటే చిమ్మేటప్పుడు కొన్ని జీవరాశులు చనిపోతాయి, కొన్ని జీవరాశులు మనం పిండి రుబ్బేటప్పుడు కానీ లేకపోతే గ్రైండర్ వేసేటప్పుడు కానీ కొన్ని చనిపోతాయి, పొయ్యి దగ్గర కొన్ని చనిపోతాయి. ఇట్లాంటివంతా పాపం వస్తుంది. మరి ఆ పాపం పోవాలంటే ఏం చెయ్యాలి అంటే, దానివల్ల పంచమహాయజ్ఞాత్ వినశ్యతి, పంచశూణ పంచమహాయజ్ఞాత్ వినశ్యతి. కనుక పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటే నల్లులు ఉన్నాయి, నల్లుల్ని చంపకుండా ఉండలేం కదా. బెడ్లో ఉంటాయి నల్లులు, వాటిని చంపాలి. ఉంటే ఉండనివ్వండి అండి, చంపితే పాపం వస్తుంది చెప్పి నువ్వు నిద్రపోలేవు. నల్లులు ఉన్నాయి కొన్ని మంచంలో, బగ్స్, నల్లులు అంటే బగ్స్. ఆ నల్లులు ఉంటే మనకి ఏం నిద్రపడుతుంది? కొంతమందికి తలలో పేలు ఉంటాయి, ఆ పేలు ఉంటే బాగానే ఉంటుందా అంటావా? ఇంతే కష్టం కదా. మరి వాటిని చంపి తీరాలి, అప్పుడు పాపం వస్తుందా రాదా? అందుకని ఏం చేయాలి? పంచమహాయజ్ఞాలు చేయి, చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః. మనం వాడుకుండే నీరు జలదేవత, అది ఒక దేవత. మనం పీల్చే గాలి వాయుదేవత. మనం వాడేటటువంటి నిప్పు, నిప్పు ఉంది చూసారా, అగ్ని దేవత. మన మన ఒంట్లో ఉష్ణత ఉంది, అగ్ని దేవత. మనం భూమిలో వచ్చినవన్నీ పండినవన్నీ తింటున్నాం, భూమి మీద ఉన్నాం మనం. ఈ యొక్క పృథివీ దేవత అంటాం నేను, ఈ నేలని పృథివీ దేవత అంటాం. వీళ్ళందరూ దేవతలు, పంచమహాభూతాలు దేవతలు, దిక్ దేవత, ఆకాశం దిక్ దేవత, కాలం కూడా దేవత, కాల దేవత, ప్రతిదీ దేవత మనకు, అన్ని దేవతలే. ఇది అర్థం కాదు మిగతా మతాల వాళ్ళకి అర్థం కాదు. ఏమిటండి అన్ని దేవతలే దేవుళ్ళే అంటారు, మరి ఏం చెయ్యం? ఈశావాస్యం విధం, అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నప్పుడు అన్ని దేవతలు కాక ఏమవుతారు? అన్ని ఆ దేవతా స్వరూపాలే, దేవుడి యొక్క స్వరూపాలే. కనుక ఆయన రిప్రజెంటేటివ్స్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మనం అగ్ని స్వాహ అంటే ఈ అగ్ని ద్వారా ఆ భగవంతుడికి వెళ్తుంది, వరుణ యస్వాహ ఆ వరుణదేవుడికి వెళ్తుంది, ఇంద్ర యస్వాహ ఆ వర్షాన్ని ఇచ్చేటటువంటి ఇంద్రుడికి వెళ్ళి ఆ ఇంద్రుడు ఆ భగవంతుడికి ఇస్తాడు. వీళ్ళందరూ మధ్యలో కొరియర్స్ అన్నమాట, కొరియర్ సర్వీస్ లాగా. కనుక మనం చేసే నమస్కారం, మనం ఇచ్చేటటువంటివి అన్నీ కూడా భగవంతుడికే వెళ్తాయి అని చెప్పి మనం ఆ దేవతలని కనుక మనం భక్తితో ఆరాధిస్తే వాళ్ళు మనకు మంచి చేస్తారు. దేవాన్ భావయతానేన అనేన పంచమహాయజ్ఞేన ఈ పంచమహాయజ్ఞాలతో దేవాన్ భావయత, దేవతల్ని కనుక మనం గనక వాళ్ళని తృప్తిపరిస్తే, తృప్తిపరచాలి, తృప్త అన్నారు. తృప్తిపరిస్తే సూర్యుడున్నాడు, ఉదయాన్నే లేచి నమస్కారం చేయాలి, ఆయన వచ్చే లోపల మనం లేవాలి, ఆయనకి మన స్వాగతం చెప్పాలి. మనల్ని ఆశీర్వదించడానికి ఒకళ్ళు వస్తూ ఉంటే మనం నిద్రపోయినాం అనుకోండి, ఆయన ఏమో ఆశీర్వదిస్తాడు. ఒక అతను 20 సంవత్సరాలు ధ్యానం చేశాడట. 20 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత ఆయన వచ్చాడు భగవంతుడు, వరం ఇద్దామని వస్తే నిద్రపోతున్నాడట. ఏమి ఇస్తాడు వరం? మళ్ళీ 20 సంవత్సరాలు కానీ రాడాయన. ఇప్పుడు మనకు సూర్యుడు ప్రతిరోజు వస్తాడు. ఈ కామధుక్కు అనే దానికి ఒక స్టోరీ ఉన్నది పురాణాల్లో. విశ్వామిత్రుడు రాజు, విశ్వామిత్ర మహారాజు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వస్తే వశిష్ఠ మహర్షి ఆ విశ్వామిత్రుడి యొక్క పరివారం మొత్తానికి కూడా మంచి విందు ఇచ్చాట. పంచపక్ష పరవానాలతో విందు ఇస్తే ఇంతమందికి ఎట్లా భోజనం పెట్టావయ్యా నువ్వు? ఆశ్రమంలో ఉండే బ్రాహ్మణుడివి ఎలా పెట్టావంటే, నా దగ్గర నందిని అని కామధేను ఉన్నది, ఆవిడ ఇస్తుంది నాకు ఇవన్నీ కూడా అన్నాడు. నేను తలుచుకుంటే ఆవన్నీ ఇస్తుంది, ఆమె వల్ల నేను ఇవన్నీ పెట్టాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నట, నాకు ఇచ్చేసేయి, నీకెందుకు అది? నాకు బాగా ఉపయోగపడుతుంది, నా దగ్గర చాలా మంది మార్బలం ఉంది కదా, చాలా మంది జనానికి నేను పెట్టాలి, కనుక నేను తీసుకుపోతాను అన్నట. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నట, మీరు తీసుకుపోతే అది రాదు, మీరు తీసుకుపోయినా అది ఇవ్వదు, మీరు అడిగితే ఎందుకని ఇవ్వదు అన్నాడు. అది బ్రహ్మర్షికి మాత్రమే ఇస్తుంది, రాజులకు ఇవ్వదు అన్నాడు. అయితే నీకు ఇస్తుందా అన్నాడు. అవును, నేను బ్రహ్మర్షిని గనక నాకు ఇస్తుంది అన్నాడు. అది మీకు ఉపయోగపడదు, మీరు తీసుకువెళ్ళినా కూడా అది నా దగ్గరే ఉపయోగపడుతుంది అన్నాడు. ఓహో, అంటే బ్రహ్మర్షి దగ్గరే అది ఉపయోగపడుతుందా? అప్పుడు నేను బ్రహ్మర్షిని అవుతాను అన్నాడు. ప్రయత్నం చేయండి, బ్రహ్మర్షి అయితే మీకు వస్తుంది అది అన్నాడు. అయితే నేను వెళ్తాను, తపస్సు చేస్తాను, బ్రహ్మర్షిని వచ్చి నేను ఈ కామధేనువు తీసుకెళ్తాను అన్నాడు. వశిష్ఠ మహర్షి అన్నాడు సరే అన్నాడు. విశ్వామిత్రుడు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తూ 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 నేను బ్రహ్మర్షిని కావాలి, నేను బ్రహ్మర్షిని కావాలి, నేను బ్రహ్మర్షిని కావాలని చెప్పి తపస్సు చేస్తున్నాడు. చేసినా చేసినా బ్రహ్మర్షి కాలేదు చివరికి. ఎందుకు? బ్రహ్మర్షి అంటే ఏ కోరికలు లేనివాడు బ్రహ్మర్షి. ఇప్పుడు విశ్వామిత్రుడికి నేను బ్రహ్మర్షిని కావాలి కావాలి అనే కోరిక ఉండడం వల్ల బ్రహ్మర్షి కాలేకపోయినాడు. అలా చేయగా 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 ఒకరోజు నేను బ్రహ్మర్షిని కావాలి అనే కోరిక పోయింది. ఇన్ని సంవత్సరాలు చేసినా నేను కాలేదు, ఇంకా బ్రహ్మర్షిని అవ్వలేను నేను అనుకుని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టగానే అన్ని కోరికలు వదిలిపెట్టేశాడు, బ్రహ్మర్షి అయిపోయినాడు. బ్రహ్మర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి కాలేడు, రాజర్షి అయినాడు. రాజు కదా ఆయన, విశ్వామిత్రుడు రాజు కనుక రాజర్షి అయినాడు, ఋషి అయినాడు. అప్పుడు వచ్చి చెప్పాడు వశిష్ఠ మహర్షితో, ఆ రోజు ఏదో పోటీ కోసం మాట్లాడాను మీతో, చాలా తప్పు చేశాను నేను. బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. నేనేదో అహంకారంతో రాజుగా క్షత్రియుడిగా నేను ఇవన్నీ అడిగానప్పుడు నన్ను క్షమించండి అని అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, నువ్వు ఋషివే ఇప్పుడు అన్నాడు. నువ్వు ఋషి అయినావు, కాకపోతే క్షత్రుడు అవడం వల్ల రాజర్షి అయినావు, అందువల్ల నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది అన్నాడు. అది కామధేను కథ. అది దాని గురించి మన వాళ్ళు ఎంతో ఉంది, ఇంకా దాని కథ చెప్పాలి అంటే చాలా వినాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కథ. తర్వాత చూస్తాం మిగతాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.